కాబట్టి కోరికలు లేకుండా చేసాయి, ఇదే నా కోరిక అన్నాడు. ఇలాంటి కోరిక ఎవరన్నా కోరతారా? అత్యద్భుతం. కొట్టేటప్పుడు గట్టే కొట్టాలి అటువంటి వాడి. కోరికలు లేని వరమెమ్మని కోరుకున్నాను, ఇది నా కోరిక అన్నాడు ఆయన. అనగానే ఆహా, ఏకాంత భక్తుడవు నాయన, కోరికలు లేకుండా చేయమని కోరుకున్నావు కాబట్టి ఇక నీకు తిరుగులేదు. అయినా ప్రతి వాడికి కర్మ పరిపక్వత అని ఒకటి ఉంటుంది. నువ్వు ఈ అసుర వంశంలో పుట్టావు, కలియుగాంతం వరకు పాతాళంలో ఉండు, రాక్షసులకి ప్రభువుగా కొంతమంది రాక్షసుల్ని పరిపాలించు, నీకు పరమసుందరీమణి భార్య లభిస్తుంది, ఆ భార్య వల్ల సంతానాన్ని పొందు, ధర్మబద్ధంగా పాతాళాన్ని పరిపాలించు, కలియుగాంతం వరకు నారాయణ స్మరణ చెయ్యి, నిన్నెప్పుడూ నేను రక్షిస్తాను, యుగాంతం అయిపోయాక శాశ్వతంగా వైకుంఠంలో నా సన్నిధానంలో ఉంటూ మా లక్ష్మీనారాయణుల్ని సేవించుకుంటూ పునర్జన్మ లేకుండా ఉంటావు, ఇది నీకు నేను ఇస్తున్న వరం అనగానే, ఇంకొక కోరిక తండ్రి, కోరికలు లేవు, అయినా నాకు ఒక రుణం ఉందన్నాడు ఆయన. ఏమిటా రుణం? ఎంత దుర్మార్గుడైనా సరే మనం అనుక్షణము తండ్రి యొక్క మేలు కోరుకోవాలి. తండ్రిని గౌరవించని వాడు కొడుకు ఎలా అవుతాడు? తండ్రి పరమ దుర్మార్గుడే, క్రూరుడే, అయినా తండ్రి తండ్రే కదా. అందువల్ల నా కోసం కోరుకోను, మా నాన్న క్రూరుడై నిన్ను వ్యతిరేకించాడు, అసలు మా నాన్న లేకపోతే నువ్వు నాకు దర్శనమిచ్చేవాడివి కాదు, కాబట్టి మా తండ్రి గురించి అడుగుతున్నాను, మా నాన్న నీ చేతిలో చచ్చిపోయాడు, ఆయనకి మోక్షం ఇప్పించకూడదా తండ్రి అన్నాడు. ఓ సింతేనానైనా నీ కోరిక, అదిగో చూడు వైకుంఠంలో ఉన్నాడు మీ నాన్న కారణజన్ముడు, ఆయన గురించి నువ్వేం భయపడక్కర్లా, ఆయనే కాదు ఆయనతో పాటు 3 ఏళ్ళు 21 తరాల వాళ్ళు ఉన్నారే, వాళ్ళంతా నా లోకంలో ఉంటారు, ఎందుకంటే నువ్వు ఒక్కడి వంశంలో పుట్టావు గనక. ఒక్క భాగవతోత్తముడు వంశములో పుడితే, భాగవతాన్ని శ్రద్ధగా విన్నవాడు ఒక్కడ వంశంలో ఉంటే 3 ఏళ్ళు 21 తరాలు పూర్వం రాబోయే 21 తరాలు అంతా వైకుంఠాన్ని గడతారు. కాబట్టి ఇప్పుడు మీరేం చేస్తున్నారన్నమాట, 40 రోజులు శ్రద్ధగా భాగవతం వింటే వెళ్ళిపోయిన వాళ్ళని వైకుంఠానికి పంపుతారు. వాళ్ళు పూర్వజన్మలో ఉన్నా లేక ఇంకో జన్మ ఎత్తినా లేక నరకంలో ఉన్నా స్వర్గంలో ఉన్నా అందరినీ తరింపజేసి వారిని వైకుంఠానికి పంపుతారు. రాబోయే 21 తరాల వాళ్ళని, కొడుకు ఆ కొడుకు వీళ్ళందరినీ తరింపజేస్తున్నారు. అందుకని మిమ్మల్ని భాగవతం వినండో అని 40 రోజులు పెట్టారన్నమాట. ఈ విధంగా భగవద్భక్తులు భాగవతోత్తములు 7 పాతతరాలు రాబోయే 3 ఏళ్ళు అంటే 21 రాబోయే తరాలని తరింపజేస్తారు. నీకెందుకు బెంగ నువ్వు కూడా శరీరం విడిచి నా దగ్గరికి రాబోయే జన్మలో వస్తావు అని అనగానే బ్రహ్మగారు వచ్చి పరుగు పరుగున తండ్రి కాళ్ళ మీద 4 తలలు పెట్టి, తండ్రి కోపం తగ్గిందా అమ్మయ్యా, మళ్ళీ మేమందరం ప్రసన్నులమయ్యాం, మమ్మల్ని ప్రసన్నం చేయడానికి నీవు ప్రసన్న బదనుడు అయ్యావు, ఏమి రూపం ఏమి కోరలు, అమ్మో హడిలిపోయాం, ఈ లోకాలన్నిటినీ నిత్యం అనుగ్రహించు అనగానే బ్రహ్మదేవ అందరిని అనుగ్రహిస్తాను కానీ నీకు సూచన అన్నాడు ఆయన, నువ్వు వరాలిచ్చి నా ప్రాణం తీస్తున్నావు, ఎవడో తపస్సు చేయడం, ఇష్టం వచ్చినట్టు వాడు కోరుకోవడం, నువ్వు రెచ్చిపోయి కోరుకున్నాడు కదా అని వరాలు ఇచ్చేయడం, దాంతో నేనేమైపోతున్నాను, ఆ వరం పొందిన వాడి కండకావరం తగ్గించడానికి తల ప్రాణం నాకు తోకకు వచ్చిన విధంగా నా సింహం తోకదాకా తీసుకొచ్చావు నువ్వు. అంచేత నీకు సూచన ఏమిటంటే, మన్నిల్చి దేవశత్రులకెన్నండిటువంటి వరములీకుము, పాపోత్పన్నులకు వరముల సగుట పన్నగముల కమృతమిడుట పంకజ గర్భ. నన్ను మన్నించి, శ్రీ మహావిష్ణువు వెళ్ళి శాసించడు, ఆయన గొప్పతనం అదే, నన్ను మన్నించమని ఎవరన్నా అంటారండి? అన్నాడు కాబట్టి ఆయన పరమాత్మ అన్నారు. దయచేసి అనే మాట సామాన్యులం వాడతాం కానీ అంతటి గురువులు లాంటి వాళ్ళు, జగద్గురువులు, ప్రభువులు, నేను చెబుతున్నాను చెయ్యి అంటారు. మన దగ్గర పనిచేసేవాడినే దయచేసి అని అంటున్నావా? ప్లీజ్ రేపు పొద్దున నా కారు డ్రైవ్ చేసి పెట్టని అడుగుతున్నారా? ఏమో రేపు 7 గంటలకు రావాలి జాగ్రత్త అని హెచ్చరిస్తారు. కానీ ఆయన తన కొడుకైనా బ్రహ్మదేవుణ్ణి శాసించకుండా నన్ను మన్నించి దయ చూపించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాక్షసులకి దుర్మార్గులకి భవిష్యత్తులో ఇలాంటి వరాలివ్వకు, పాపాల వల్ల పుట్టిన ఈ నీచులకి పరమపాపాత్ములకి క్రూరులకి వరమిచ్చావనుకో లోకాలు నాశనం అవుతాయి, నేను కష్టపడతాను, నువ్వు కష్టపడ్డావు కదా, ఎంతమంది ఎన్ని యాతనలు అనుభవించారు. అసలు పాపాత్ములకి వరం ఇవ్వడం ఉన్నదే, అది ఎటువంటిది అంటే పన్నగములకు అమృతమిడుట, పాములకి అమృతం పోయడం లాంటిది. పాముకి అమృతం పోసినా విషం అవుతుంది, పైగా అమృతం వల్ల అది చావదు, ఇతరులను చంపుతుంది. ఇది దృష్టిలో పెట్టుకుని ఓ తామరస గర్భ, పద్మసంభవ, నువ్వు ఇంత గొప్ప వరాలు ఇవ్వకు, ఏదో ఒక మాదిరి వరాలు ఇవ్వచ్చు పర్వాలేదు. ఊ పగలు రాత్రి ఎక్కడ చావకూడదు ఇక్కడ చావకూడదు దేనివల్ల చావకూడదు అని వాడు అడిగితే ఇచ్చేయకు సుమా అంటే నేనేం చేయను స్వామి అలాగే అనుకుంటానండి, వాళ్ళ తపస్సు వల్ల నేను ఆకర్షింపబడి వరాలు ఇచ్చేస్తున్నాను. మీరేగా ఎవరన్నా తపస్సు చేస్తే తపస్సు వల్ల నువ్వు ఆకర్షింపబడతావు, వాడు అడిగిన వరాలు ఇస్తావు అన్నారు. అనగానే ఇయ్యి కొంచెం ఆచితూచి ఇయ్యి అన్నట్టు ఆయన. అలాగే అని అన్నాడు అంటాడు కానీ ఈయన బుద్ధి మళ్ళీ అయింది, ఆయన కష్టాలు ఆయనవే. భగవంతుడైనంత మాత్రం చేత ఆయన సుఖంగా ఉండలేడు, సీత కష్టాలు సీత అన్నారు. ఆయన ఎప్పుడన్నా వైకుంఠంలో సుఖంగా ఒక్క క్షణం ఉంటాడండి, మీరేనయ్యం కాసేపు రెండు గంటలు ఉపన్యాసం అన్న వింటున్నారు. ఆయన అక్కడ వాళ్ళ ఆవిడతో మాట్లాడదామంటే ఏ గజేంద్రుడో పిలుస్తాడు, మళ్ళీ పరిగెత్తుకొచ్చేయటమే. పాపం మన భక్తులు 24 గంటలు వాళ్ళ భార్యలతో సెల్ ఫోన్ మాట్లాడుకోగలుగుతున్నారు, ఉపన్యాసంలో కూడా రహస్యంగా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. అదే వాళ్ళ రహస్యం నాకు తెలుస్తోంది. కాబట్టి పరమాత్మునికి ఎప్పుడూ సర్వకాల సర్వావస్థల్లో ఏదో కర్మయోగమే, అది అతీతమైన కర్మే. ఆయన స్వేచ్ఛ కర్మయోగి, మనకి అస్వేచ్ఛ, అదొక్కటే తేడా అన్నారు. ఆ తర్వాత నారదుడు ధర్మరాజుతో అన్నాడు, ధర్మరాజా విన్నావు కదా, శ్రీ మహావిష్ణు బ్రహ్మనలా శాసించి ప్రహ్లాదుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టి కిరీటం తాను నెత్తి మీద పెట్టి దేవతల చేత ఆశీర్వచనం చేయించి ఆయన్ని పాతాళానికి పంపించి ఆ హిరణ్యకశిపుడి శరీరానికి దహనాదులు చేయించి దేవతలందరికీ తిరిగి సామ్రాజ్యం ఇప్పించి అందరికీ అభయం ఇప్పించి తాను ఆ నరసింహ రూపాన్ని విడిచిపెట్టి భూలోకంలో అనేక ఆలయాలలో అనేక యుగములలో చివరిదాకా ఉండడానికి నరసింహాకృతితో వెలసి తిరిగి వైకుంఠవాసుడైపోయాడు లక్ష్మీ సమేతుడై. ఆ విష్ణువే, ఆ నరసింహుడే, ఇదిగో నీ పక్కన కూర్చుని నిన్ను నడిపిస్తున్న నీ బావ శ్రీకృష్ణ పరమాత్మ. నీవెంత అదృష్టవంతుడివి ధర్మరాజా, ఇదంతా నారదుడు చెప్పాడని చెప్పుకున్నాంగా ధర్మరాజుకి. జలజాత ప్రభవాదులు మనములో చర్చించి భాషారతిన్ పలుకన్ లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మం బుని ఇంటిలో చెలియై మేనమరందియై సచివుడై చిత్తప్రియుండై మహాఫల సంధాయకుడై చెరించుటిది నీ భాగ్యంబు రాజోత్తమా. బ్రహ్మదేవుడు, ఆదిశేషుడు, బృహస్పతి వంటి వాళ్ళు కూడా శ్రీకృష్ణుడిని పూర్తిగా వర్ణించలేరు. కృష్ణుడు ఇలాంటి వాడని మనస్సులో ఊహించి తమ వాక్కులతో వర్ణించి పొగడలేరు. ఎవ్వరికీ వాక్కుకి దొరగని అంతటి గొప్ప దేవుడు, జనార్దనుడని పేరు కలిగిన పరబ్రహ్మస్వరూపుడు, భాషకి అందనివాడు, చూపుకు అందనివాడు, మనస్సుకు అందనివాడు, నీ ఇంటిలో నీ అదృష్టం వల్ల నీ మేనమామకి కొడుకై పుట్టాడు, వసుదేవుడికి కొడుకై పుట్టాడు, నీకు స్నేహితుడయ్యాడు, మరది అయ్యాడు. మేనమామ కొడుకు మరిది అవుతాడు చిన్నవాడైతే, పెద్దవాడైతే బావా. నీకు మేనమరంది అయ్యాడు, సచివుడై నీకు మంత్రి అయి నిన్ను నడిపిస్తున్నాడు, నీ మనస్సుకి ప్రియుడయ్యాడు, మహాఫలితం ఇవ్వడానికి యజ్ఞంలో నీ చేత ఆరాధింపబడ్డాడు, నీ రాజసూయ యాగంలో నీ చేత పూజలందుకుని నీ చేత పూజింపబడిన ఆ పరబ్రహ్మం ఈ శ్రీకృష్ణుడంటే, యజ్ఞ ఫలితం నీకిచ్చాడు, ఇది నీ భాగ్యం, నువ్వు ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం వల్ల ఎవరికీ లభించని వాడు నీ దగ్గరకు వచ్చి ఒక్కొక్కప్పుడు నీకు దండం పెడుతున్నాడు. ధర్మరాజు గారు తనకంటే పెద్దవాడని సాష్టాంగ నమస్కారం చేశాడు తెలుసా కృష్ణుడు, కర్ణపర్వంలో అయితే కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడని ఉంది. ఆయన ఏమిటి కాళ్ళు పట్టుకోవడం ఏమిటి, అది నీ యోగం అయ్యా, నీవు ఏ జన్మలో చేసుకున్నావో మహాపుణ్యం. ఆ పుణ్యం లేకపోతే కృష్ణుడు నీ పక్కన చేరి నిన్ను కౌగులించుకుంటాడా, ఆడుకుంటాడా, నీతో పాడుకుంటాడా, నీ భోజనం తింటాడా, నీ పూజలు అందుకుంటాడా, నీకు శాశ్వత కైవల్యం ఇస్తాడా? ఆ కృష్ణుడిని మరిచిపోకుండా నిరంతరం మనస్సులో పెట్టుకుని వాసుదేవ పరంధామ శ్రీకృష్ణ కళ్యాణమూర్తి అంటూ స్తోత్రం చేసి తరించు అనగానే ఒక్క క్షణకాలం ధర్మరాజు గారు పులకించిపోయి కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు గారిచ్చాడు. నారదుడు చెబుతూ ఉంటేనే ఆ శ్రీకృష్ణుడి రూపం పూర్తిగా కళ్ళ ముందు కనపడిందిట. ఆ కృష్ణుడు ఎదురుగుండా ఉన్నాడు, ఇంకెంత అదృష్టం అండి అది. అయినా కృష్ణుడు చిరునవ్వు నవ్వుతాడు తప్ప అంతటి పరబ్రహ్మం అని చెప్పడు. అలా చెప్తే మళ్ళీ వీడు సంసారంలో ఉండడు గనక, అందుకనే ఆయన లీలలు ఆయనవి. అప్పుడు ఆయన అన్నాడు, శ్రీహరి ఇంకా ఎంత గొప్పవాడో చెబుతున్నాను, ఇదొక్కటి ఏం విన్నావయ్యా నువ్వు? నారదుడు ఈయన మీద అభిమానంతో చెప్పిన మాట, ఏదో బ్రహ్మదేవుడి వరముల వల్ల అహంకరించిన హిరణ్య కశిపుడి లాంటి వాడిని చంపడానికి మాయా నరహరి రూపం ధరించడం కాదు, ఇంకా ఎటువంటి మాయనైనా పెనుమాయనైనా మటుమాయం చేసే వైష్ణవ మాయా స్వరూపుడు ఆయన. పూర్వం మయాసురుడి మాయని తొలగించి త్రిపురాసుర సంహారం చేయించి ఈశ్వరుడి చేత లోకాన్ని ఉద్ధరించిన వాడు ఆ మహాత్ముడి గొప్పతనం చెబుతున్నాను విను. ఒకప్పుడు త్రిపురాసురులని పేరు కలిగిన ముగ్గురు రాక్షసులు ఉండేవారు, విద్యున్మాలి, తారకాక్షుడు మొదలైనటువంటి వజ్రనాభుడు. ఈ ముగ్గురు కలిసి బ్రహ్మ కోసం తపస్సు చేశారు, బ్రహ్మ మెచ్చుకున్నాడు. వాళ్ళు ఏకకాలంలో మూడు చోట్ల తిరగగలిగే మూడు పట్టణాలు కావాలని కోరారు. అప్పుడు ఆయన మయుణ్ణి పిలిపించాడు, మయా నువ్వు మహామాయావి, ఈ ముగ్గురికి మూడు పట్టణాలు ఇమ్మన్నట్ట. ఆ పట్టణాలు ఎటువంటివి? ఎప్పుడు ఆకాశంలో తిరగగలగాలి, నేల మీద ఉండగలగాలి, నిప్పుల్లోకి వెళ్ళినా పాడైపోకూడదు, ఎప్పుడు కావాలంటే ఎక్కడికి కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి, కామగమనంతో ఉండాలి, అంటే ఈ క్షణంలో వైకుంఠంలో ఉండాలంటే ఉండాలి, భూలోకంలో ఉండాలంటే ఉండాలి. ఆ పురములు మూడు ఒకే వరుసలోకి వస్తే తప్ప ఎవరు దాన్ని పడగొట్టడానికి వీల్లేదు. ఆ మూడు ఒకే వరుసలో ఉంటే తప్ప పడగొట్టలేరట ఎవరు. అటువంటి వరాలతో కూడినటువంటి పురములు ఇమ్మని మయుడికి బ్రహ్మగారు సూచన చేయగానే మయుడు తన మాయతో మూడు పురములు సృష్టించాడు. అందుకని త్రిపురములు అంటారు. ఆ ముగ్గురు రాక్షసులు ఆ పురములు ఎక్కి విజృంభించారు, ఓరెచ్చిపోయారు, వాళ్ళు లోకాలని పీడించారు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక దేవతలంతా శివుడి దగ్గర మొరపెట్టుకున్నారు. శివుడు అప్పుడు వాడిని చంపడానికి ఏం చేశాడు, గొప్ప రథం ఎక్కి పినాకమనే ధనుస్సు పుచ్చుకుని తీవ్రమైన బాణములతో మూడు పురాల్ని కొట్టాడు. ఆ మూడు పురాలు కింద పడిపోవడంతో ఈ మయాసురుడు ఏం చేశాట, తన మహామాయతోటి పాతాళలోకంలో ఒక నుయ్యి సృష్టించి ఆ నూతిలో సిద్ధ అమృతరసం చేర్చాడు. ఆ సిద్ధామృతం ఎటువంటిది, అందులో పాడేసిన శవాలు మళ్ళీ బతుకుతాయి. అందుకని ఈ త్రిపురాసురుల్ని వాళ్ళ సైనికుల్ని శివుడి చేతిలో చచ్చిన వాడిని చచ్చినట్టు తీసుకొచ్చి ఆ నూతిలో వేయటం, ఆ నూతిలో అమృతం ఉంది గనక ఆ అమృత సిద్ధరసం వల్ల వాళ్ళు బతకడం జరిగేది. శివుడు బాణం వేసి వాడిని చంపడం, వాడిని ఇందులో వేయటం, వీడు బతకడం, మళ్ళీ వాడేమో యుద్ధానికి రావడం. దాంతో శివుడికి మతిపోయింది. 100 సంవత్సరములు యుద్ధం చేసి వీళ్ళని చంపినప్పుడల్లా వీళ్ళు మళ్ళీ బతికొస్తున్నారు, ఈ త్రిపురులు అందులో ఉన్నవాళ్ళు అందరూ బతుకుతున్నారు, కారణం ఏమిటి అనుకున్నట్ట. అప్పుడు ఆయనకి అర్థమైంది ఇదంతా మయుడి మాయ. అందుకని ఆయన ఏం చేశాడు, శ్రీహరిని పిలిచాడు. శ్రీహరి, ఈ మాయ ఏమిటి, ఈ దుర్మార్గులు నేను చంపడం, వాళ్ళేమో మళ్ళీ బ్రతకడం, ఇదంతా మయుడి మాయ. మయుడు పాతాళలోకంలో సిద్ధ అమృతంతో కూడిన ఒక నూతిని సృష్టించాడు. ఆ నూతిలో ఈ దుర్మార్గుల్ని వేస్తున్నాడు, అమృతం వల్ల వీళ్ళు బతుకుతున్నారు. నేను బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల, బ్రహ్మగారు ఆ మయుడికి ఇలాంటివి సృష్టించే వరం ఇవ్వడం వల్ల వీళ్ళని చంపలేకపోతున్నాను, ఏం చేస్తావని అడిగట. నీకెందుకు స్వామి, నువ్వు వాళ్ళని చంపేందుకు అవకాశం నేను వేరే ఇస్తాను కదా, ప్రస్తుతం అక్కడ అమృతం ఉన్నంత వరకు మనం ఎన్ని యుద్ధాలు చేసినా ఉపయోగం లేదు, నువ్వు కాదు నేను కాదు బ్రహ్మ కాదు ఎవరమైనా వాళ్ళని చంపలేము, ఎందుకని చచ్చిన వాడిని చచ్చినట్టు ఆ నూతిలో పారేస్తాడు వాడు, వాడు మళ్ళీ బతుకుతాడు, అప్పుడు వాడిని చంపడం కష్టం, నువ్వు యుద్ధం ఆపినట్టు ఆపు, ఆ తర్వాత సంగతి నేను చూస్తానన్నట్ట. దాంతో శివుడు యుద్ధం ఆపేశాడు. ఇప్పుడు ఏం చేశాడు శివుడు, పక్కకు వెళ్ళిపోగానే అమ్మయ్య అని అనుకుని ఈ త్రిపురాసులు హాయిగా మళ్ళీ పట్టణాలెక్కి తిరగడం మొదలెట్టారు. అప్పుడు విష్ణుమూర్తి ముందు ఈ దుర్మార్గుల యొక్క దృష్టి మరల్చి వాళ్ళు హాయిగా తిరిగేలా చేసి ఆ తర్వాత పాతాళానికి బయలుదేరాడు. అక్కడ అమృతం పోతే కానీ వీళ్ళు చావరు గనక. అమృతం దగ్గరికి వెళ్ళడం అంటే ఎలాగా, మయాసురుడు ఒక మాయ పన్నట్ట. ఆ మాయ వల్ల ఎవడైనా తన రూపంతో అక్కడికి వెళితే వాడు టక్కన దొరికిపోతాడు. అక్కడికి వెళ్ళిన వాడు మారు వేషం వేసుకున్నాడు అనుకోండి, ఆ మారు వేషం ఊడిపోతుందిట. అందుకని ఏం చేశాడు ఈయన, మానవ రూపములో నేను అక్కడికి వెళ్ళలేనని గ్రహించి అందమైన ఆవు కింద మారిపోయాడు. మనకి వెంకటేశ్వర మహాత్మ్యంలో చూసారా, శివుడు ఆవుగా బ్రహ్మదోడగా వెళ్ళినట్టుగా ఇప్పుడు విష్ణువే ఆవుగా మారిపోయాడు. బ్రహ్మగారిని పిలిచారు, బ్రహ్మగారు మీరు దూడగా మారిపోండి అన్నట్ట. బుల్లి దూడ బుజ్జి బుజ్జి పేడ వేసుకుంటూ ఈ దూడ వెంట బయలుదేరింది. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు అందమైన ఆవుగా మారిపోయి మన గో సంరక్షణ సమితిలో ఉండేటటువంటి నల్లావులు ఉంటాయే అలాంటి నల్లావుగా కాకుండా తెల్లావుగా మారిపోయాట. ఈయన నల్లగా ఉంటాడు కదా అందుకని తెల్లావు అయ్యాడు. బ్రహ్మగారు ఎర్రావుగా మారారు. ఈ ఆవు దూడ ఆవుగారు బయలుదేరారు. ఆవు ఉంది, అసలే శ్రీ మహావిష్ణువు అంటే మహాసౌందర్యం కలిగిన వాడు. ఆయన ఏ రూపం ఎత్తి ఎప్పుడు ఎవరిని ఎలా మోహపరుస్తాడో చెప్పలేం. ఈ గోవు పరమ సౌందర్యంతో మంచి కొమ్ములతో చక్కని నాలిక అనుకుంటూ నాక్కుంటూ ఉంటే ఆవు ఇప్పుడు నాలిక బయటెడుతుంది, ఆ నాలిక బయటెడుతూ ఉంటేనే ముచ్చటగా ఉందిట. అందులో మా అమ్మాయి ఇలా దల్లం పెట్టగానే చెయ్యంతా నాకేస్తుంది ఆవు చక్కగా గరుకైన నాలుకతో. మంచి మూతితో, ఆ మూతికున్న ముట్టెతో, చక్కని కొమ్ములతో, కొమ్ములకు బంగారపు తొడుగులతో, గిట్టలతో, గిట్టలకి వెండి తొడుగులతో, కుచ్చు తోకతో, పట్టులాంటి చర్మంతో, ఓ పాలనురగ లాంటి కాంతితో శ్రీ మహావిష్ణువు గోరూపంలో వస్తూ ఉంటే దూడగా ఉన్న బ్రహ్మగారు టిక్కు టిక్కు అని పొదుగు దగ్గర చేరి పాలు తాగుతూ ఉంటే ఆ దృశ్యాన్ని చూచారు పాతాళలోకవాసులు. వీళ్ళంతా పాతాళంలో కొంతమంది రాక్షసులు మయుడు తయారు చేసిన అమృత రసకోపానికి కాపలా కాస్తారు. ఎవరైనా అక్కడికి వెళ్ళారో వాళ్ళు అంతం చూస్తారు. ఈ కాపలా వాళ్ళ దగ్గర ఈ ఆవు దూడ కనబడగానే వాళ్ళు అన్నీ మర్చిపోయి అబ్బా ఏం ఆవు ఏమి దూడ అని దాని సౌందర్యం చూస్తూ మై మరిచిపోయారట. వాళ్ళు అలా చూస్తూ ఉంటే ఆవు ఇలా చూడడం వాళ్ళని మై మరిచేలా చేసి మెల్లిగా నూతి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూస్తూ ఉండగా నూతిలోదంతా తాగేసింది అమృతం. అమృతం తాగేస్తున్నా వీళ్ళేం పట్టించుకోలేదు, ఎందుకంటే అంత అందంగా ఉందట ఆయన. ఆ మహామాయకి ఆ విష్ణుమాయకి తట్టుకోలేక వాళ్ళు అలా చూస్తూ ఉండిపోయారు. కాపల వాళ్ళు నిజంగా ఎవడన్నా వచ్చి అమృతం దగ్గరకు వచ్చారా, వాళ్ళు అంతం చూడవలసిన వాళ్ళు మర్చిపోయి అలా చూస్తూ ఉండగా ఒక్క చుక్క మిగలకుండా 2 నిమిషాల్లో గుటుక్కుని తాగేసేట మొత్తం విష్ణు అమృతం అంతా. మన ఆవులు కుడితి తాగేట్లా టుక్కని తాగేస్తున్నాయి అలాగా. ఈ విధంగా మొత్తం అమృతం అంతా తాగేసి ఆ తర్వాత మాయమైపోయాడు. అప్పుడు స్పృహలోకి వచ్చారు వాళ్ళు. నూతిలోకి తొంగి చూస్తే నూతిలో ఏముంది ఉట్టి గోతి తప్ప, అందులో ఒక్క చుక్క లేదు. ఎండిపోయిన గుంటూరు బావుల్లో అయిపోయింది. బోరేస్తే కుళ్ళు నీరు వస్తుంది తప్ప. అమ్మా అయ్యయ్యో అమృతరసం అంతా మాయమైపోయింది, ఏమిటి మాయ అనుకుంటూ ఉంటే మయుడు పరిగెత్తుకొచ్చి ఓరి దౌర్భాగ్యులారా, ఆ వచ్చిన ఆవు విష్ణువురా, ఆ దూడ బ్రహ్మరా, నాకు బుర్రకి తట్టలేదు మీకు తట్టలేదు. ఆ ఆవుని చూస్తూ మై మరిచిపోయాం, మన కళ్ళ ముందు అమృతం అంతా తాగేసిపోయారు. ఇంకేముంది, బ్రహ్మగారు ఒకే ఒక్కసారి అమృతాన్ని సృష్టించే మహిమ నాకు ఇచ్చాడు, ఆ ఒక్క అమృతం సృష్టించాను, అది కాస్త మాయమైపోయింది, ఇంక జీవితంలో అమృత రసం తయారు చేయలేను, ఈ జన్మలో ఇంక మిమ్మల్ని రక్షించలేను. ఏ మాయ, ఆయన మాయ ముందు మా మాయ అంతా, చిన్న మాయను పెద్ద మాయ, ఆ పెద్దమాయ ఈ చిన్నమాయను మొత్తం లాగేసింది. ఇప్పుడు నాకు అర్థమైంది, దైవ అనుగ్రహం లేని వాడికి ఎన్ని మహిమలున్నా ఎన్ని శక్తులున్నా దండగే, పరబ్రహ్మం దైవం ఆయన ఎక్కడా, సామాన్యమైన వరములు పొంది మాయలతో బతికే మనం ఎక్కడా. ఆ మహానుభావుడి రాజకీయం ముందు ఈ పిచ్చి పిచ్చి రాజకీయాలు ఏం పనుకొస్తాయి. మనం దైవోపహతలం, దైవానుగ్రహం లేని వాడికి ఏమీ ఫలించవు. దైవానుగ్రహం లేకపోతే వాడి దగ్గర డబ్బు ఉన్నా రాణించడు, పాండిత్యం ఉన్నా రాణించడు, పదవి ఉన్నా రాణించడు. కాబట్టి అన్నిటికంటే దైవం గొప్పది మానుష బలం కంటే అనుకుని ఇంకా మీరు ఖిన్నులై ఏడవడం వల్ల ఉపయోగం లేదు, మీకు చావు తప్పదన్నట. ఈలోపు శివుడు ఏం చేశాడు, ఈ అమృత రసం తాగేసిన విషయం తెలుసుకోగానే వెంటనే అపూర్వమైన రథాన్ని ఒకటి తీసుకురండి అన్నట్ట. మేరు పర్వతాన్ని విల్లుగా తయారు చేశాడు. మేరు పర్వతం విల్లు అయ్యింది, భూమండలం రథం అయ్యింది. ఈ భూమండలమే రథమైతే దానికి చక్రాలు కావాలిగా, సూర్యుడు ఒక చక్రం, చంద్రుడు ఒక చక్రం. మరి దీనికి గుర్రాలో 4 వేదములు 4 గుర్రాలు అయ్యాయి. ఇంకా పగ్గములో వాసుకి, ఉపనిషత్తులు, ఆదిశేషుడు, గుర్రాలకున్న కళ్ళెములు. ఇంకా సారథి బ్రహ్మదేవుడు వచ్చి సారథ్యం చేశాడు. ధనుస్సు మేరువు, ఇంకా బాణము శ్రీ మహావిష్ణువు అన్నాడు వీళ్ళని మళ్ళీ అలా ఇలా కాదు తుక్కు కింద చంపేయాలి, నేనే బాణం అవుతానన్నట. అంటే ఆయన ఏమయ్యాడు, ఇప్పుడు నారాయణాస్త్రంగా మారిపోయాడు, నారాయణుడు బాణమయ్యాడు. ఇప్పుడు ఈ మేరు పర్వతం విల్లుగా చేసుకుని, నారాయణుడిని అస్త్రంగా చేసుకుని, బ్రహ్మదేవుడు రథం తొలుతూ ఉండగా, వేదములు గుర్రములై నడుస్తూ ఉండగా, పగ్గములుగా వాసుకి లాంటి వాళ్ళు ఉండగా, భూమండలం రథంగా విడుతూ ఉండగా, సూర్యచంద్రులు చక్రములుగా నడుస్తూ ఉండగా, అమాంతంగా ఆకాశంలోకి లేచి ఈశ్వరుడు కవచం వేసుకుని ధనుష్టంకారం చేస్తూ ఈ ముగ్గురిని ఆకాశంలో తిరుగుతున్న వాడిని ఒకే కక్షలోకి లైన్లోకి తీసుకొచ్చాడు, ఒక్క వరసలోకి తీసుకొచ్చాడు. అంటే 3 పురములు ఒకే క్రమంలో నిలబడ్డాయి. ఇప్పుడు ఈ నారాయణాస్త్రాన్ని గురి చూసి విడిచిపెట్టాడు. ఈ నారాయణాస్త్రం అగ్నిజ్వాలలతో వెళ్ళి చిట్ట పట శబ్దాలతో 3 పురములను కాల్చి నిమేష మాత్రంలో బూడిద చేసి పారేసింది. త్రిపురాసురులు నాశనమైపోయారు. తృణ కణముల భంగి త్రిపురంబుల దహించి పరముడవ్యయుండు భద్రయసుడు శివుడు పద్మజాది జేగీయమానుడై నిజ నివాసమునకు నిమ్మిదనియే. ఈ విధంగా త్రిపురాసురుల యొక్క పట్టణములను, అందులో ఉన్న ప్రతి పౌరుణ్ణి ఒక్కడిని కూడా విడిచిపెట్టకుండా తృణకణముల భంగి, ఎండిన గడ్డి పరకల్ని తగలబెట్టినట్టు తగలబెట్టాడు. గడ్డి చూసారా, టక్కన నిప్పు దగ్గర పెట్టగానే కాలి క్షణంలో బూడిదైపోతుంది. గడ్డి పరకల్ని దహించినట్టుగా త్రిపురాసురుల పట్టణములను, త్రిపురులను, అందులో ఉన్న రాక్షసులను కాల్చి బూడిద చేసి పరమశక్తి స్వరూపుడు, ఎవరికీ దొరకని వాడు, ఇంత అని చెప్పడానికి వీలు కానటువంటి ఈశ్వరుడు బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేస్తూ ఉండగా కైలాసానికి వెళ్ళిపోయాడు. కాబట్టి శ్రీమన్నారాయణుని యొక్క మహిమ, మహామహిమ, మహామాయ అపారం. ఆ మాయ ముందు ఏ రాక్షసుడి మాయ కూడా పనిచెయ్యదు. ఎందుకనంటే ఆయన సర్వలోకములను సృష్టించడానికి వైష్ణవమనే శక్తిని తన దగ్గర పెట్టుకుంటాడు. అది యోగమాయ, వైష్ణవమాయ. దాని నుంచి పుట్టిన ఈ పిల్లకాలవలు ఆ మాయని ఏం చేస్తాయి? నదులు సముద్రాన్ని పాడు చేయగలవా? సముద్రుడు తలుచుకుంటే నదుల్ని పాడు చేయగలడు. కానీ నదులు ఎంతో తీయగా ఉంటాయండి నీరు, కానీ సముద్రంలోకి వెళ్ళాక తీపి ఉంటుందా? అస్తిత్వం కోల్పోతాయి. కాబట్టి సముద్రుడు తలుచుకుంటే నదిని కూడా ఉప్పదనంతో నిండేలా చేయగలడు. నది అంతగించుకున్నా సముద్రం ఉప్పదనం మార్చలేదు. సముద్రుడు అందరినీ మించిన వాడు గనక సముద్రంలో చేరినవన్నీ సముద్రం అవుతాయి. సాగరం లాంటి వాడు శ్రీ మహావిష్ణువు, కాకపోతే క్షీరసాగరం లాంటి వాడు. ఆయనలో కలిసిన వాళ్ళు ఆయన అయిపోవలసింది అనగానే ధర్మరాజు ఆనందపడి శ్రీ మహావిష్ణువుని నిరంతరం భక్తితో తలుచుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాలంటారు, అవేమిటి అని అడిగాడు. అయితే చెబుతున్నాను విను, మనం ప్రహ్లాద అజగర సంవాదం అని ఒకటి ఉన్నది, దాన్ని వింటే హరిని ఎలా పట్టుకోవచ్చో తెలుస్తుంది. ప్రహ్లాద కుమారుడు పాతాళలోకానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు చెప్పినట్టే రాక్షసుల్ని పరిపాలిస్తూ ఉండగా ఒకనాడు ఆయన మంత్రులు తీర్థయాత్రలు చెయ్యాలని శ్రీ మహావిష్ణువు చెప్పాడు కదా, చ్యవనుడు కూడా చెప్పాడు కదా, తీర్థయాత్రలు చేయకపోతే తరించం మనం, కాబట్టి భూలోకానికి వెళ్ళి తీర్థయాత్రలు చేద్దామనగా ఆయన తన మంత్రులు కొంతమందిని, భటుల్ని కొంతమందిని వెంట పెట్టుకుని పాతాళలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి తీర్థయాత్రలు చేస్తూ కావేరీ నదీ తీరానికి వెళ్ళాడు. కావేరీ తీరంలో సహ్యపర్వతం దగ్గరకు వెళ్ళాడు. ఆ సహ్యపర్వతం దగ్గర కృష్ణానది పుట్టింది. సహ్యపర్వతం దగ్గర శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో కృష్ణానది అక్కడ ఆవిర్భవించింది. కృష్ణ యొక్క గొప్పతనం ఎంతెంతని చెప్పడానికి వీలు కాదు. ఒకప్పుడు మహానుభావుడైనటువంటి బ్రహ్మదేవుడు లోకాలని తరింపచేయడం కోసం శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే శ్రీ మహావిష్ణువు తన శరీరం నుంచి ఒక అందగత్తెని సృష్టించి ఆ అందగత్తెకి కృష్ణ అని పేరు పెట్టి ఆయనకిస్తే ఆ కృష్ణ బ్రహ్మగారి పుత్రికయ్యింది. ఆవిడే ఇప్పుడు సహ్యపర్వతం మీద నది కింద ప్రవహిస్తోంది. విష్ణు అక్కడ ఒక రావి చెట్టు అయితే ఆ రావి చెట్టు కింద నుంచి కృష్ణ ప్రవహిస్తుంది. అది కావేరీ తీరము. ఇవన్నీ కూడా సహ్యపర్వతం నుంచి వచ్చినవే. కావేరీ నది, కృష్ణ, ఈ రెండూ కూడా సహ్యపర్వత శ్రేణి నుంచి ప్రవహించాయి. అదిగో ఆ సహ్యపర్వత ప్రాంగణం చాలా గొప్పది. ఇంకా గొప్పతనం చెప్పాలంటే సహ్యపర్వతం మీదే దత్తాత్రేయుడు ఇప్పుడు కూడా అక్కడ ఉంటాడు. అవి అంత గొప్ప పవిత్రమైనవన్నమాట. అందుకని జీవితంలో ఒక్కసారి అయినా అక్కడికి వెళ్ళాలి. మీకు ఇలాంటివి కొన్ని తెలియాలంటే ఉదయం పూట శుభోదయం అని 7 గంటలకు వేస్తున్నారు SCBC వాళ్ళు, తెలుసును కదా. ఆ 7 గంటలకు శుభోదయం వింటే నేను అందులో కొన్ని శ్లోకాలు చెప్పాను. రోజు ఉదయం పూట ఒక 5 నిమిషాల సేపు నా శ్లోకం వస్తుంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. శుభోదయంలో 7 గంటలకు వచ్చేటటువంటి కార్యక్రమంలో నా శ్లోకం ఒకటి వింటే అందులో అప్పుడప్పుడు మీకు ఈ కృష్ణ పుట్టుకు చెప్పాను, తీర్థయాత్రల గురించి చెబుతున్నాను, భాగవతోత్తములు అంటే ఏమిటో తెలుస్తుంది. అసలు ఈ శ్లోకములు విని ఏవి ఎలా ఏ రోజు పారాయణ చేయాలో తెలిస్తే, తెలుగు పద్యాలు చాలామంది చెబుతారండి శ్లోకమే చెప్పండి అని వారు నన్ను కోరారు. అందుకని ఒక్కొక్క శ్లోకం దాని తాత్పర్యం సూక్ష్మంగా స్థూలంగా కూడా చెబుతున్నాను. ఒక 5 నిమిషాలు వినండి, అప్పుడు మీకు పూర్తి జ్ఞానం లభిస్తుంది. 7 గంటలకు వస్తుంది ఉదయం పూట అని విన్నాను అంతే కదా. కాబట్టి ఉదయం 7 గంటలకు ఆ శుభోదయం అనే కార్యక్రమం అందులో చూడండి. నేను చూడటం కుదరడంలా, ఎందుకంటే నేను రికార్డింగ్ ఇచ్చాను కానీ ఆ టైంలో మా ఇంట్లో టీవీ రావడంలా. కానీ మీరు చూడొచ్చు, ఎందుకంటే ఆ పద్యం నేను చెప్పాను కాబట్టి నాకు శ్లోకం కంఠస్థం చేయవలసిన అవసరం లేదు కనుక. గురువుగారు పురాణం చెప్పడమే కానీ మళ్ళీ వినే అవకాశం ఎక్కడొస్తుంది? ఎప్పుడూ చెప్పడం, వినడం, చదవడంతో సరిపోతుంది కనుక. సరే అదో పక్కన పెడితే ఆ ప్రాంతంలో సహ్యపర్వత ప్రాంగణం దగ్గర ఈ ప్రహ్లాద కుమారుడు కావేరీలో స్నానం చేసి బయటకు వస్తూ ఉంటే కావేరీ తీరంలో కొండ చిలువలో పడుకుని ఉన్న ఒక ఋషి కనబడ్డాడు. ఆయనకి అజగరుడు అని పేరు. కొండ చిలువలో పడి ఉంటాడు ఆయన కదలడు. అజగరము అంటే కొండ చిలువ. అచ్చం కొండ చిలువలాగే కదలకుండా మెదలకుండా ఇసుకలో ఎండలో పడున్నట్ట. అంత ఎండలో ఎలా ఉండగలిగాడు ఆయన? దాంతో ప్రహ్లాదుడికి ఆశ్చర్యం కలిగింది. ఆయన అడిగాడు, మహానుభవ, నిన్ను చూస్తే దత్తాత్రేయుడి యొక్క స్వరూపంలో కనబడుతున్నావు, అవధూతలో ఉన్నావు, ఎండలో ఇసుకలో కదలకుండా అచ్చం కొండ చిలువలో పడున్నావు, నీకేమి ఆకలి అయ్యేదా, వేడి తగలదా, బాధ కలగదా, ఎలా ఉండగలుగుతున్నావు గొడ్డగుడ్డ లేకుండా దిగంబరంగా అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, నాయన ఈ చరాచర జగత్తులో వాసుదేవుడి మాయతో అనేక ప్రాణులు పుట్టాయి. ఆ ప్రాణులను చూచి నేను ఒక్కొక్క ప్రాణిని ఒక్కొక్క గురువుగా పెట్టుకున్నాను, వాటి ద్వారా సాధన నేర్చుకున్నాను. ఈ సాధన ద్వారా సంసారంలో సుఖం లేదని, సంసారంలో పడ్డం వల్ల నాశనం తప్ప మరేమీ లేదని, సంసారం ఒక మహాప్రవాహమని, అందులో కొట్టుమిట్టాడడం కంటే వాసుదేవుణ్ణి పొందడం చివరికి ప్రతి వ్యక్తికి ఆనందమిస్తుందని కనిపెట్టాను. నాకు ఇద్దరు గురువులు దొరికారు. ఆ ఇద్దరు గురువుల ద్వారా ఈ జ్ఞానాన్ని పొందాను. ఈ సృష్టి అంతా కూడా ప్రవాహ రూపంలో వెడుతున్న నది లాంటిది. అనేక విషయములు ఇందులో ఉన్నాయి. ఇందులో దాహానికి కొట్టుమిట్టాడుతున్న జీవులు దాహం తీర్చుకుని మళ్ళీ ఆ దాహం తీరాక మరీ అరగంటకి మళ్ళీ దాహం పొందుతున్నట్టుగానే ఈ సంసారంలో కూడా కోరికలు తీరే కొద్దీ కోరికలు పుడుతూనే ఉంటాయి. ఉదాహరణకు ఒక ఆయనకి దాహం వేసింది, ఉపన్యాసానికి వచ్చే ముందే కాసిన మంచినీళ్ళు తాగాడు. ఆ దాహం తీరుతుందా, మళ్ళీ ఉపన్యాసం అయ్యాక మళ్ళీ తాగుతున్నాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ తాగుతున్నాడు. అంటే దాహం అనేది ఒకసారి తీర్చుకున్నా మళ్ళీ పుడుతూనే ఉంటుంది, మళ్ళీ నీళ్లు తాగక తప్పదు, చచ్చేదాకా మంచినీళ్ళు తాగక తప్పదు. చచ్చాక కూడా మంచినీళ్ళు తాగడా, అప్పుడు కూడా నోరు ఇలా పెగలు తీసి నోట్లోకి నీళ్ళు వెళ్ళకపోయినా మళ్ళీ నీళ్ళే పోస్తారు, తులసి జలం లేదా బంగారపు నీరు పోస్తారు. అంటే యావజ్జీవితం ఈ దాహం అనేది పొమ్మంటే పోదు, ఆకలి అనేది పోదు. అలాగే సంసారంలో కోరికలు కూడా ఒకటి తీరితే మరొకటి, మరొకటి తీరితే ఇంకోటి పుడుతూనే ఉంటాయి. ఈ కోరికల వెంటబడి అవి తీర్చుకుంటూ పరిభ్రమించి నశించిపోతున్నాడు. ఈ కర్మములకు ఎప్పటికీ నాశనం లేదు. నేను కూడా అలాగే నానావిధ జాతులుగా పుట్టాను, ఎన్ని జీవులుగా పుట్టానో నీకు తెలియదు. నాకు పూర్వజన్మ రహస్యాలన్నీ ఉన్నాయి. చివరికి మానవ జన్మ వచ్చింది. మానవ జన్మలోకి రాగానే నేను రోజు నారాయణుండి భక్తితో తలుచుకుంటూ ఇంకా మళ్ళీ ఇలాంటి జన్మ ఎత్తకుండా శాశ్వతంగా పరమాత్మ దగ్గరికి వెళ్ళడం కోసమని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఒకప్పుడు నేను ఒక కొండ చిలవని చూశాను. ఆ కొండ చిలవ తన దగ్గరికి రాగానే వస్తువుని గుటుక్కుని మింగి మళ్ళీ అలా పడుంటోంది. కొండ చిలవ ఎప్పుడూ ఎండలో కదలకుండా ఉండగలుగుతుంది. ఆ ఇసుక దాన్ని ఏం చేయలేదు. ఓహో, కొండ చిలవకి ఈ ఇసుకలో, కాలిపోతున్న ఇసుకలో కదలకుండా ఉండే శక్తి ఉన్నది. జంతువు కోసం వెతుక్కోక్కర్ లేకుండా దగ్గరికి వచ్చిందనే మింగుతోంది. నేను కూడా కదలకుండా ఎందుకు భగవన్నామని చెయ్యకూడదు అనుకున్నాను. మానవులు ఒక్క క్షణకాలం కూడా మనస్సును లగ్నం చేయలేరు. కొండ చెలవలాగా కదలకుండా యోగాభ్యాసం చేద్దామని దాన్ని గురువుగా పెట్టుకుని ఇక్కడ నుంచి బూడిదలోనే పడుంటూ కొండ చెలవలాగే గొడ్డలు కొట్టుకోకుండా అది ఉన్న చోటే మలమూత్రాలు విడుస్తున్నట్టే విడుస్తూ నేను స్మరణ చేస్తున్నాను. కదలకుండా ఉండే సాధన కొండ చెలువ ద్వారా నేర్చుకున్నాను. ఇది గురువు. ఇంకా రెండోది ఏమిటి, అజగరమును జుంటీగయు నిజ గురువులుగా దలంచి నిశ్చింతుడనై విజనస్థలి కర్మంబుల గజిబిజి లేకున్నవాడ గౌరవ వృత్తిన్. నాకు ఈ కొండ చిలవ, రెండవది తేనెటీగ, ఈ రెండు గురువులు, వీటిని నా నిజ గురువులుగా భావించి నిశ్చింతగా ఏ గజిబిజి లేకుండా పవిత్రంగా గడుపుతున్నాను. ఇప్పుడు జుంటీగ గురువులాగా అజగరం ఎలా గురువైందో చెప్పాడు. కొండ చిలవను చూసి కదలకుండా ఉండడం నేర్చుకున్నాను. ఇంకా తేనెటీగ లక్షణం ఏమిటి, తేనెటీగ పాపం ప్రతి పువ్వు మీద వాలి ఆ పువ్వులో ఉన్న తేనెంతా బయటికి లాగి దాన్ని పట్టుకొచ్చి తేనె పట్టు పెట్టుకుంటుంది. ఆ తేనె పట్టులో ఈ తేనె పెడుతుంది భవిష్యత్తులో తాగుదామని. పాపం ఎంత కష్టపడుతుందో, ఒకటి పొద్దు నుంచి సాయంకాలం దాకా మన వాళ్ళు వ్యాపారాలు, వృత్తులు, ఉద్యోగాలకి వెళ్ళి తిరిగి తిరిగి డబ్బు సంపాదించినట్టుగా ఇది ఆ పువ్వు మీద, ఈ పువ్వు మీద వాలి 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 ఆ తేనెంతా పట్టుకొచ్చి ఓ పెద్ద తుట్టి పెట్టి ఆ తుట్టిలో ఈ తేనెటీగలు అందులో పెడతాయి, తేనెను దాచుకుంటాయి. మెల్లి మెల్లిగా కొంచెం కొంచెం తాగుదాం అనుకునేలోపు ఈ జనం ఏం చేస్తారు, పటక్కని కింద నిప్పెట్టి వాటిని కాల్చి చంపేసి ఆ తేనె పట్టు లాక్కుని వాళ్ళు పట్టుకుపోతారు. సరఘల్ గూర్చిన తేనె మానవులకు సంప్రాప్తమైనట్లు. పాపం తేనెటీగలు కష్టపడి దాచుకున్న సొమ్మంతా, వాటి సొమ్ము ఏమిటి, తేనె. అది మానవులమైన మనకి లభిస్తోంది, వాటికి చావు లభిస్తోంది. అంతే కదా, వాటి కింద ఎప్పుడైతే నిప్పెడుతున్నామో అవి కాలి బూడిదవుతాయి. పెంపుడు తేనెటీగలు అయితే అవి బతుకుతాయి, మళ్ళీ మనకి తేనిస్తాయి. వాటికి దక్కేది చాలా తక్కువ, ఎక్కువ భాగం తేనెటీగలకి ఫలితం మరణం తప్ప వాటికేమీ కష్టం వల్ల ప్రయోజనం లేదు, ఆ తేనె వాటికి దక్కదు. అలాగే మానవులు కూడా లోభరతులై పిసిని కొట్టుతనంతో అందరి పొట్టలో కొట్టి కష్టపడి డబ్బు పోగేస్తట. ఈ డబ్బు వాడేమనుభవించడు, వాడి పిల్లలో, వాడికి పిల్లలు లేకపోతే ఇంకొకళ్ళు గవర్నమెంట్కో లేదా ఏ పీఠానికో వెళ్ళిపోతాయి. లేదా ఇంట్లో దౌర్భాగ్యుడు ఒకడు పుట్టాడు అనుకోండి, ఈ తండ్రి నెత్తి మీద ఒట్టుకొట్టి దాన్ని రాజకీయంలోనో, సుస్పష్టంగా చెప్పారు, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగలబెడతట, అంటే రాజకీయానికి తగలబెడతట, లేదా అది కాకపోతే ఏం చేస్తట, వ్యసనములకు తగలబెడతట. అప్పుడు ఆ తండ్రికి వచ్చేస్తుంది బాధ, రే ఎంత కష్టపడ్డానరా, ఎన్ని వ్యాపారాలు చేశానరా, ఓ అరే బాబో చెయ్యరాని పాపాలు చేసి సంపాదించి దాచిపెట్టానరా, పాడు చేయకురా అంటే చీ నువ్వు పక్కకి తప్పుకోవాలని, వీడు తాగడానికి, తందనాలాడడానికి, ఇంకా నోటితో పలకడానికి వీలు కాని వ్యసనములకు తగలేసి మళ్ళీ బికారిని చేసేస్తాడు తండ్రి బతుకుండగానే. లేదా తండ్రి బతుకుండగా వాడు బికారిని చేయకపోయినా నా కొడుకు తగలేస్తున్నాడనే బెంగతో వీడు చచ్చిపోతాడు గుండాయి. నేను చెప్పలేదు, ఇది మీరు ప్రహ్లాద చరిత్రలో ఉన్న పద్యం చదువుకోండి ఇంటికి వెళ్ళాక. సరఘల్ గూర్చిన తేనె మానవులకు సంప్రాప్తమైనట్లు, తేనె కష్టపడి పెట్టుకునే తేనెటీగలు కూర్చిన తేనె మానవులకి దొరికినట్టుగా పిసిని గొట్టాళ్ళ సొమ్ము ఎవడకో దక్కుతుంది. వాడు అనుభవించలేడు చూస్తూ చూస్తూ, వాడి చేత్తో దానం చేయడు, వాడు కట్టుకోలేడు, తినలేడు, చివరికి అది నాశనమే అవుతుంది. అది చూశాను నేను, ఓహో ఎంత సంపాదిస్తే ఉపయోగం ఏమన్నది, ఏ సామ్రాజ్యమైనా చివరికి మూడు నాళ్ల ముచ్చటే అని కనిపెట్టి నేను వ్యామోహాన్ని విడిచిపెట్టాను, సంపాదన మీద వ్యామోహం విడిచిపెట్టాను. ఏదో బ్రతకడానికి ఇంత తింటాను, దొరికితే తింటాను, లేకపోతే వెళ్ళను. కాబట్టి నేను ఆ రోజు నుంచి ఓ పక్కన కొండ చిలవలా కదలకుండా సాధన చేయటం, రెండోది తేనెటీగలాగా పిసిరుగొట్టుతనంతో దాచుకోవడం దండగని కనిపెట్టడం చేసి ఆ రెంటిని గురువులుగా పెట్టుకుని హరిస్మరణ చేస్తున్నాను. అందుకే నేను ఇంత ఆనందంగా ఉన్నాను. లేదని ఎవరి నడుగను రాదని చింతింప, పరులు రప్పించినతో గాదని ఎద్దియుమానను, ఖేదము మోదమును లేక క్రీడింతు మదిన్. నా దగ్గర లేదనుకోండి తిండి, లేదండి ఇంత తిండి పెట్టండి అని ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచను. ఏదన్నా వస్తువు రాలేదని ఏడవను, రాకపోతే ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. పెళ్లి కోసం 40 రోజులు ప్రదక్షిణ చేసిందో ఆవిడ, పెళ్లి కోసం 40 రోజులు ప్రదక్షిణ చేశానండి, పెళ్ళవలేదే అని ఏడుస్తుందా లేదా, అంటే అనుకున్న పని అవ్వలేదని ఏడుస్తుంది. ఓ 100 రూపాయలు బాకీ రాకపోతే ఆ బాకీ కోసం మంత్రం అడుగుతారు, బాకీ తీరితే మళ్ళీ జన్మలో ఆ మంత్రం చేయరు. ఈ మంత్ర జపం చేసిన వెంటనే బాకీ తీరకపోతే బాకీ తీరలేదని ఏడుస్తున్నారా లేదా. కాబట్టి రాకపోతే, తాను అనుకున్న పని అవ్వకపోతే, అనుకున్న ధనం రాకపోతే ఏడుస్తారు జీవులు. నేను అలా చింతించను. అలాగని ఎవడన్నా తనంతా తాను చేతిలో పెడితే వద్దన్ను, అది కూడా అన్నాడు. కాదని ఎద్దయో మానను, వద్దు వద్దు అని నేనేది మానను. ఇది కూడా అజ్ఞానమే. కొంతమంది ఏం చేస్తారు, నేను ఎవరి దగ్గర పుచ్చుకోనండి, నేను గొప్పవాడినండి, మీ దగ్గర పుచ్చుకోవడం ఏమిటండి అని ఇతరులు ఇస్తే కాదని అహంకరిస్తారు, అది కూడా దోషం అన్నాడు. కావాలని అడిగితే యాచన, ఎవరైనా ప్రేమతో ఇస్తే అది పుచ్చుకోకపోతే అహంకారం. కాబట్టి యాచన వద్దు, ఇస్తే కాదని అహంకారము వద్దు, అతీతంగా ఇస్తే పుచ్చుకో లేకపోతే పట్టించుకోకు, అది జ్ఞానం. దానివల్ల నాకు ఖేదము రాదు, మోదము రాదు, దుఃఖము రాదు, లేక సంతోషము రాదు, సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటున్నాను. ఇది వేదవ్యాస మహర్షి లాంటి మహానుభావులు చెప్పినటువంటి వేదధర్మము, సాధనా మార్గం ఇది. ఇదే కాకుండా జీవితంలో సుఖపడాలంటే ఇతరులను నిందించొద్దన్నాడు. ఓ మనిషిని ఎదురుగుండా నిలబడి నువ్వు దుర్మార్గుడివి, పాపాత్ముడివి, చండాలుడు అని అనద్దు. సాధారణంగా నియమములు చెప్పు, ఆ నియమములు అందరికీ పనికొచ్చేవి చెప్పు. వ్యక్తిగతంగా ఎవరిని నిందించకు. నిందింప పరులనన్నడు వందింపననేక పీడ వచ్చిన మదినాక్రందింప, విభవముల కానందింప ప్రకామ వర్తనంబున అధిపా. నేనెప్పుడూ పరులను దూషించను, లేదా ప్రయోజనం కోసం స్తోత్రం చెయ్యను. ఒక వ్యక్తి వల్ల పని అవ్వాలనుకుంటే వాడి దగ్గరికి వెళ్ళి, అమ్మ బాబాయ్ నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, మహానుభావుడి అని పొగడ్డం కూడా పాపమే. వాడు ఇంద్రుడా చంద్రుడా, వాడు మహం అయినా సరే ఎందుకు పొగడ్డం? ఇంత మచ్చలతో ఉన్న ముఖంతో ఉన్నవాడిని, ఆహా మచ్చలేని చంద్రబింబం నీ ముఖం అంటే అది అన్యాయం కదా. ఇవన్నీ బొల్లి మచ్చలు, వాడిని పట్టుకుని ఆహా మచ్చలేని చందమామ అని పాడితే అది అసత్యమాడిన దోషం ఇస్తుంది. అందుకని ఏం చెబుతోంది శాస్త్రం, ఎట్టి పరిస్థితుల్లో వందింప, నేను ఎవరిని అనవసరంగా స్తుతించను. ఎంత పీడ వచ్చినా మదిని ఆక్రందింప ఏడవను. కష్టం వస్తే కష్టం వచ్చింది బాబో అని ఏడవడం వల్ల ఉపయోగము లేదు గనక ఏడవను. సంపదలు వస్తే ఆనందంతో ఎగిరి గంతులు వెయ్యను. ఎవరైనా పొగిడితే నిజంగా నేనంత గొప్పవాడిని అని గొడ్డలిప్పుకు తిరగను. ఎవరైనా తిడితే కుంగిపోను. ఇది నా జీవితం. అని అజగరుడు ప్రహ్లాదునికి చెప్పగా ఆయనకి నమస్కరించి అదే మార్గంలో ప్రహ్లాదుడు నడుచుకున్నాడు. నీవు కూడా అలా సాధన చేస్తే ఓ ధర్మరాజా బ్రహ్మానందం పొందుతావు. శ్రీమన్నారాయణుడు నీ కృష్ణుడు నీ పరమాత్మ మనందరి ప్రభువు నిన్ను అనుగ్రహిస్తాడు అనగానే అప్పుడు నారదుడు చెప్పిన మాటలు విని ధర్మరాజు గారు ఇంకా కొన్ని ధర్మ సూక్ష్మాలు తెలియజేస్తే భవిష్యత్తులో పొరపాటును కూడా కృష్ణుణ్ణి తిరస్కరించకుండా ఉంటాను. ధర్మ సూక్ష్మాలు తెలుసుకుంటే ప్రజాపరిపాలన చేయటం సుఖమన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు అన్నిటికంటే వ్యామోహం గొప్పది. ఆ వ్యామోహం కూడా డబ్బు మీద వ్యామోహం అన్నిటికంటే ఎక్కువ. ముందు ధన వ్యామోహం అయ్యాకే మిగతా వాటి మీద కడతాయట జీవులకి. అందుకే ఏమని చెప్పాడు, జనక గురులనైన సంపునర్ధమునకై ప్రాణమైన విడుచు భార్య కొరకు అట్టి భార్య పురుషుడతిథి శుశ్రూష చేయించి గెలుచు అజితు ఈసునైనా. డబ్బు కోసం జీవి తండ్రిని చంపుతాడు, గురువుని చంపుతాడు, తల్లినైనా చంపుతాడు. డబ్బు అంత భయంకరమైనది. ఆస్తి తండ్రి ఇవ్వకపోతే విషం పెట్టి చంపేవాళ్ళు ఉన్నారు. రాజ్యం తనకివ్వని తండ్రిని చంపే రాజకుమారులుంటారు. డబ్బు ప్రాణం తీయిస్తుంది, డబ్బు చెయ్యరాని పనులు చేయిస్తుంది. అందుకని జీవులు అర్థం కోసం పరమార్థాన్ని విడిచిపెట్టి వ్యర్థంగా ప్రాణిహింస చేస్తారు. కాబట్టి ముందుగా ధర్మ సూక్ష్మం ఏమిటంటే అర్థ వ్యామోహాన్ని తొలగించుకోవాలి. ఇంత కష్టపడి సంపాదించిన ఈ డబ్బు కూడా స్త్రీ వ్యామోహం కలిగిన వాడు పెళ్ళానికి అంటగడతాడు. భార్య మీద ప్రేమ కలిగిన వాడు, ప్రియురాలు మీద అభిమానం కలిగిన వాడు ఏం చేస్తాట, ఇంతమందిని చంపి సంపాదించిన డబ్బంతా మళ్ళీ ఆవిడ కాళ్ళ దగ్గర పోస్తాడు. అందువల్ల ఏం చేయాలి జీవి, గృహస్థాశ్రమంలో ప్రవేశించి పెళ్లి చేసుకుని తాను ప్రాణప్రదంగా భావించే భార్యని అతిథి శుశ్రూషలకు వినియోగిస్తే, అంటే అతిథులు ఇంటికి రాగానే గురువుల్ని తన భార్య ద్వారా పూజ చేయిస్తే వాడు తరిస్తాడు. అది గొప్ప సూక్ష్మం. నీవు పూజించడం కాదు, నీవు ప్రాణప్రదంగా భావించేటటువంటి భార్య ద్వారా అతిథి సేవ చేయించావా ఈ జన్మలో తరిస్తావు. అందుకే ద్రౌపది అతిథి పూజ చేసినట్టు ఎవరు చేయలేదు. అట్టి భార్య పురుషుడు అతిథి శుశ్రూష చేయించి గెలుచు అజితు ఈసునైనా. ప్రాణప్రదంగా భావించే భార్యని అసలు ఇంటికి దీపం ఇల్లాలు గనక, ఇల్లాలి ద్వారా ఇంటికి వచ్చిన అతిథులను పూజింపజేయించి అందులో అతిథులందరిలోకి ఉత్తముడు గురువు అంటే, అటువంటి గురువు యొక్క శుశ్రూష తన భార్య చేత చేయించేటటువంటి గృహస్థుడు పుణ్యాత్ముడు ఈ జన్మలో తరిస్తాడు. ఆ భార్యాభర్తలిద్దరూ శాశ్వతంగా బ్రహ్మలోక సౌఖ్యాలు పొందుతారు. కాబట్టి నువ్వేం చేస్తావు, నీ భార్యా సమేతంగా అతిథి పూజ చెయ్యి. అది ధర్మ సూక్ష్మాల్లో కల్లా గొప్ప సూక్ష్మం. అతిథి పూజ వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. అతిథి మన ఇంటికి వచ్చాక వాడిని పూజించకపోతే వాడి పాపం మనకిస్తాడు, పుణ్యం పట్టుకుపోతాట. అతిథిర్ ఎత్ర భగ్నాసో గృహాత్ ప్రతి నివర్తతే సదత్వా దుష్కృతం తస్మై పుణ్యమాదాయ గచ్చతి. అంటే ఒక అతిథి మన ఇంటికి రాగానే మనం అతన్ని పూజించి ఏదో ఒకటి ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే పాపం వాడు నిరాశగా వెళ్ళిపోతాడుగా. అతిథి రాగానే అన్నం పెట్టక పూజించక ఏమి ఇవ్వక ఏడిపిస్తే నిరాశతో ఇక్కడికి వచ్చాను, ఇన్ని మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా పంపారు అని నిరాశతో వెళ్ళిపోతాడు కదా. అప్పుడు ఏమవుతుందిట, వాడి పాపమంతా ఆ గృహస్థుడికి వస్తుంది. వాడికి ఏమి ఇవ్వకపోవటం వల్ల వాడి బాధ వాడి పాపం ఈ గృహస్థుడికి వస్తుంది. అప్పుడు గృహస్థుడు ఏం చేస్తాడు, తన పుణ్యం వాడికి ఇస్తాడట. అందుకని మన ఇంటికి వచ్చిన వాడిని పూజించకపోతే మన పుణ్యం వాడు పట్టుకుపోతాడు, వాడి పాపం మనకు అంటగడతాడు. అసలే మనం చేసే పుణ్యం ఎంత ఉంది, ఏదో మీలాంటి వాళ్ళు అంటే పురాణం వింటున్నారు కాబట్టి అంతో ఎంతో పుణ్యం ఉంది, అది కూడా వినండి దుర్మార్గుడు ఏమి చేశాడని వాడికి ఏం పుణ్యం ఉంటుంది, ఉన్న ఎంత పుణ్యం వాడు పట్టుకుపోతాట. వాడు ఎన్ని పాపాలు చేసాడో వచ్చినవాడు, వాడి పాపాలన్నీ అంటగడతాడు. వీడి పాపాలు వాడి పాపాలు కలిసి వీడు కొండంత భారం వయ్యాలన్నమాట. ఆదివారం కొంతమంది చూసారా, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న జనులారా అంటాడే ఈ పాపాత్ములే వీళ్ళంతా. వీళ్ళు అలా భారం మోసుకోవలసిందే వాడు బతుకంతే. అందువల్ల నిరంతరం తన భార్యాసమేతముగా భర్త అతిథిని పూజించాలి. హరియందు జగములుండును హరిరూపము సాధు పాత్రమందుండు శివంకరమగు పాత్రము కలిగిన నరమ సనరము అగ్రనది పుణ్యదేశమనఘ చరిత్ర. హరిలో జగత్తున్నది, ఈ చరాచర జగత్తంతా ఎవరిలో ఉన్నది, శ్రీ మహావిష్ణువులో ఉన్నది. అందుకే విష్ణువుకి
విష్ణువు అని పేరు వచ్చింది. విష్ణువు అంటే అన్నీ తనలో ఉంచుకున్నవాడు, అంతటా వ్యాపించినవాడు, ఆయనలో లేనిది లేదు, అంతటా వ్యాపించి ఉంటాడు ఆయన. అందువల్ల ప్రపంచం అంటే విష్ణు స్వరూపం, విశ్వం అంటే విష్ణు స్వరూపం, విశ్వం విష్ణు. ఆ విష్ణువు సాధువులలో ఉంటాడు, అందువల్ల సాధువులు కనబడగానే పూజించాలి. అనయ్య అది పుణ్యదేశం అనగ చరిత్ర. విష్ణువు ఈ భూమి మీద ఉన్నట్ట, అందుకే భూమండలం పుణ్య ప్రదేశం. జ్ఞానులు ఏం చెయ్యాలి? ధర్మరాజు గారి వంకతో మనకి చెబుతున్నాడు నారదుడు, ఎత్ర ఎత్ర హరేరచ్చ, ఎక్కడెక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహములున్నవో ఆ క్షేత్రములకు వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి, అంటే తీర్థయాత్రలు చెయ్యండి. ఆ తీర్థయాత్రలో తప్పక ఎక్కడో ఒకచోటైనా విష్ణువు ఉన్న చోటికి వెళ్ళాలి. తిరుపతి రంగ క్షేత్రం, శ్రీరంగపట్టణం, అహోబలం, బదరికావనం, ఇటువంటి క్షేత్రములన్నీ హరిక్షేత్రములు. భూమండలంలో వీలున్నప్పుడల్లా ఆ క్షేత్రాలకు వెళ్ళి ఆ హరిని దర్శించండి. సదేశ శ్రేయసాంపదం, ఈ విష్ణుమూర్తి యొక్క ఆలయములు మొదలైనవన్నీ ఉన్నటువంటి ఆ ప్రదేశం మనకి శుభమిస్తుంది. ఈ భూమండలంలో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి కదా, ఆ క్షేత్రాలలో విష్ణు ఉన్నాడు, అన్ని క్షేత్రాలలో హరి ఉన్నాడు. కాబట్టి ఆ క్షేత్రాలకు వెళ్ళి మనం ఆ క్షేత్రాలని దర్శనం చేస్తే హరిని దర్శనం చేసినట్టే. ఇంతకీ తీర్థయాత్రకు వెళ్ళడం అంటే అర్థం ఏమిటన్నమాట, శ్రీ మహావిష్ణువుని చూడడమే. మీరు అది ఇదేని కదట, గంగకి వెళ్ళినా, కావేరికి వెళ్ళినా, కాశీ వెళ్ళినా, ఇంకో తోటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ క్షేత్రం అంతా విష్ణు స్వరూపము గనక తీర్థయాత్రలకు వెళ్ళిన వాడు విష్ణువు దర్శనం చేసుకున్నట్టే. అందున ముఖ్యంగా ఎత్ర గంగాదయో నద్య పురాణేషు చ విస్తృత, గంగ వంటి నదులున్న ప్రాంతాన్ని మరింత జాగ్రత్తగా చూడాలి. నదులు లేకుండా ఉన్నప్పటికీ అది పుణ్యక్షేత్రమే. ఇప్పుడు మనం సప్తగిరులు కడుతున్నాం, అక్కడేమీ గంగానది లేదు, అయినా అది పుణ్యక్షేత్రమే. కొన్ని ప్రాంతాలలో నదులుంటాయి, కొన్ని చోట్ల నదులు ఉండవు, కొన్ని చోట్ల సరస్సులుంటాయి, కొన్ని చోట్ల ఉండవు. సరస్సు ఉన్నా లేకపోయినా, నది ఉన్నా లేకపోయినా అది పుణ్యక్షేత్రం అయితే, అక్కడ భగవంతుడు ఉంటే, ఆ ప్రాంతానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అది సాక్షాత్తు హరిదర్శనమే. అలాంటి వాటిలో ఉత్తమ క్షేత్రాలు చెబుతున్నాను విను ధర్మరాజా, వీటిని మాత్రం నువ్వు తప్పక చూడు. సరాంసి పుష్కరాదీని క్షేత్రాన్ని అర్హాశ్రితాన్యుత, కురుక్షేత్రం, గయశిర, ప్రయాగ, పులహాశ్రమ, నైమిషం, ఫాల్గుణం, సేతు, ప్రభాసోత కుశస్థలి, వారాణసి, మధుపురి, పంప, బిందు సరస్తథ, ఇలాంటి కొన్ని క్షేత్రాలని నారదులు వారు చెప్పారు. పుష్కరాన్ని చూడండి, ఇప్పుడు రాజస్థాన్లో ఉంది, బ్రహ్మంతటి వాడు సృష్టించిన ఒక సరస్సు, అదే పుష్కరం. అసలు ఈ పుష్కరాలన్నిటికీ మూల పురుషుడు ఆ పుష్కరుడు. అజ్మీర్ అని ఉన్నది, ఆ అజ్మీర్ దగ్గర పుష్కరం అనే ఊరు, ఆ ఊరికి వెళ్ళి ఆ పుష్కరంలో స్నానం చేసి బ్రహ్మగారికి గుడి అక్కడ మాత్రమే ఉంటుంది. మొన్నే మేము క్లాష్ తీర్ అక్కడ పద్మపురాణం చెప్పాము, అక్కడ పద్మపురాణం వినాలని చేస్తున్నాం. అదిగో అక్కడికి వెళ్ళి తప్పక ముందు ఆ పుష్కర దర్శనం చెయ్యాలి. ఆ పుష్కరమే ఇంకా చాలా చోట్ల పుష్కరిణి అనే పేరుతో ఉన్నది. మనకి వెంకటాచలం మీద ఉన్న పుష్కరిణి లాంటివన్నీ ఆ పుష్కరముల యొక్క మహిమతో కూడినవి, వాటిల్లో స్నానాలు చెయ్యాలి. కురుక్షేత్రమును తప్పక చూడాలి, అక్కడ ఎప్పుడో కురు మహారాజు గారు వ్యవసాయం చేసి భూమిని దున్ని యజ్ఞం చేశాడు. కృష్ణుడు తర్వాత భగవద్గీత చెప్పాడు, కానీ అంతకుముందే ఎప్పుడో కృతయుగంలో కురు మహారాజు పేరు మీద దానికి కురుక్షేత్రం అని పేరు వచ్చింది. ఆ కురుక్షేత్ర దర్శనం చెయ్యాలి. ఆ తర్వాత అక్కడ భగవంతుడు వాసుదేవుడు భగవద్గీతను కూడా బోధించాడు గనక అది మరింత దివ్యక్షేత్రమై ధర్మక్షేత్రం అయ్యింది. గయాక్షేత్రంలో గయుడనే రాక్షసుడి యొక్క శిరస్సు అది, అక్కడ విష్ణువు మాధవుడున్నాడు, అందువల్ల గయ్యని చూడాలి. ప్రయాగ గంగా యమున రెండు కలిసి ప్రవహిస్తాయి, అంతర్వాహిని సరస్వతి, అందువల్ల ప్రయాగలో స్నానం చెయ్యాలి. పులహాశ్రమ పులస్త్యుని ఆశ్రమం, పులహుని ఆశ్రమం గండకీ నదిని ఉంది, ఎక్కడ మనకి నేపాల్ వెడుతూ ఉంటే, కాట్మండ్ వెడుతూ ఉంటే దారిలో పులహాశ్రమం ఉన్నది, అది దర్శనం చేసుకోవాలి. నైమిషవనం పరమ పవిత్రమైన దేవక్షేత్రం, అక్కడ దర్శనం చేసుకుని భాగవత కథ వినాలి. ఇంకా ఫల్గు క్షేత్రం అని ఉన్నది.